ఉత్తరాభిమన్యుల వివాహ సందర్భంగా రాజులందరూ కూడా రావటం జరిగింది. ఆ రాజసమూహం అంతా కూడా సమావేశమై ఉన్నటువంటి సందర్భంలో సమయాన్ని కనిపెట్టి శ్రీకృష్ణుడు తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలు చెప్పటం, దాని మీద బలరాముడు వ్యతిరేకంగా కొంచెం మాట్లాడటం, దానితో కోపగించినటువంటి సాత్యకి తన యొక్క పలుకుల్ని వినిపించటం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు సాత్యకి మాట్లాడిన తర్వాత ఇక అందరికన్నా పెద్దవాడైనటువంటి ద్రౌపదుడు మాట్లాడుతున్నాడు. ఓ సాత్యకి, నీవు అన్నట్లే జరుగుతుంది ఖచ్చితంగా. మెత్తగా అడిగితే రాజ్యం ఇచ్చేటువంటి వాడు కాదు దుర్యోధనుడు. ఇక ధృతరాష్ట్రుడేమో కొడుకుని గుడ్డిగా అనుసరించేటువంటి వాడు. ఆయన కేవలం కన్నులు మాత్రమే లేనటువంటి గుడ్డివాడు కాదు, మనస్సు కూడా గుడ్డిదే, అందుకనే కొడుకును అనుసరిస్తూ ఉంటాడు. ఇక భీష్మద్రోణులు ఉన్నారంటే వాళ్ళు నిస్సహాయులు. ఇక కర్ణ శకునులు పెద్ద మూర్ఖ శిఖామణులు. అందువల్ల బలరాముని మాటలు సరైనటువంటివి కావు, దాన్ని ఎవరు కూడా ఇక్కడ మెచ్చరు. పాపాత్ముడు దుర్మార్గుడు అయినటువంటి దుర్యోధనుడితో మెత్తగా మాట్లాడటం ఎలా ఉంటుందంటే గాడిద పట్ల మెత్తదనాన్ని, ఆవు పట్ల కరుకుదనాన్ని చూపించేటువంటి వాడు ఎలాంటి వాడో అదిగో అలా ఉంటుంది. మెత్తగా మాట్లాడితే వాడిని చేతగాని వాడు అనుకుంటాడు దుర్యోధనుడు. కాబట్టి నీవు చెప్పినట్లే చేద్దాం, దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి, మిత్రుల వద్దకి మనం ఆహ్వానాలు పంపించాలి. అలా బలాలను సమకూర్చుకోవడానికి కూడా మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. శల్యుడు అలాగే చేదిరాజు అయినటువంటి శిశుపాలని కుమారుడైనటువంటి దృష్టకేతువు, ఇక మగధ జరాసంధుని కుమారుడైనటువంటి జయత్సేనుడు, కేకయ రాజులు, వీళ్ళ దగ్గరికి త్వరగా వెళ్ళగలిగినటువంటి దూతల్ని మనం పంపించాలి. దుర్యోధనుడు కూడా అన్ని వైపులకి కూడా దూతల్ని పంపిస్తూ ఉన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది. సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎవరైతే ముందుగా తమని ఆహ్వానిస్తారో అదిగో వాళ్ళకి సహాయం చేయటానికి అంగీకరిస్తారు. కాబట్టి త్వరగా రాజుల్ని ఆహ్వానించాలి. ప్రాగ్జ్యోతిష ప్రవాసి అయినటువంటి నరకాసురుడి కుమారుడు భగదత్తుడు ఉన్నాడు. అతనికి గొప్ప గజబలం ఉంది. అతడు మహావీరాధివీరుడైనటువంటి వాడు. అతడి దగ్గరికి, ధ్వజకుల శ్రేష్ఠుడైనటువంటి కొత్తవర్మ దగ్గరికి, అలాగే రోచమానుడు, బృహంతుడు, సేనాజిత్తు, నీలుడు, రుక్మి, దంతవక్త్రుడు, క్షేమదూర్తి, కాంభోజరాజు అయినటువంటి సుదక్షిణుడు, ఇక పంచనదంలో ఉన్నటువంటి రాజులు, పార్వతీయులు అంటే పర్వత ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు, బృహత్సేనుడు, శ్రేణిమంతుడు, సముద్రసేనుడు, క్షేమకుడు, శ్రుతాయువు, దృఢాయువు, కళింగరాజు మొదలైనటువంటి ముఖ్యులైనటువంటి రాజుల వద్దకి త్వర త్వరగా మన యొక్క దూతల్ని పంపించాలి అని చెప్పి ద్రౌపదుడు విరాట మహారాజు వైపు చూస్తూ, ఓ విరాట మహారాజా, విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణుడు నా పురోహితుడు, చక్కని సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు, వేద వేదాంగాల్ని అధ్యయనం చేసినటువంటి వాడు, సరిగ్గా మాట్లాడగలిగినటువంటి దీశాలి. మనం ఏ మాటలైతే చెబుతామో ఆ చెప్పినటువంటి మాటల్ని చక్కగా అక్కడ వివరించి చెప్పగలిగినటువంటి వాడు. కాబట్టి ఇతన్ని ధృతరాష్ట్రుడి దగ్గరికి దూతగా పంపిద్దాం. భీష్మద్రోణుల్ని అలాగే ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి ఎవరికి ఏమి చెప్పాలనో, ఎలా చెప్పాలనో మనం ఇతడి గనక తెలియజేసినట్లయితే ఆ విషయాలన్నింటినీ కూడా చక్కగా వాళ్ళకి తెలియజేస్తాడు. అలాగే పాండవుల యొక్క అభిప్రాయాల్ని ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి చక్కగా వివరించగలిగినటువంటి వాడు ఈయన పురోహితుడు అన్నాడు ద్రుపద మహారాజు. ద్రుపదుడి యొక్క మాటలు విని శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఓ సభాసదులారా, ద్రౌపద మహారాజు చెప్పినటువంటి మాటలు మీరందరూ విన్నారు, అవి ఎంతో సముచితంగా ఉన్నాయి, ధర్మరాజుకి కార్యసిద్ధిని కలిగించేటట్టుగా ఉన్నాయి ఆ మాటలు. అంతేకాదు నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని, కీర్తిని అనుసరించి ఉన్నాయి. కనుక ఇదే మన యొక్క తక్షణ కర్తవ్యం. మనకి కురుపాండవులు ఉభయలతో కూడా సంబంధం ఉంది, ఇద్దరు కూడా ఇద్దరితోనూ బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి మనం వివాహం కోసం ఇప్పుడు వచ్చాం గనక, వివాహం ఏమో చక్కగా పూర్తయిపోయింది గనక, అందరం కూడా మనం మన ఇళ్ళకి వెళ్ళిపోదాం అని, ఓ ద్రుపద మహారాజా, నీవు వయస్సులోను జ్ఞానంలోను అందరికన్నా చాలా పెద్దవాడివి, ఎల్లప్పుడూ కూడా ధృతరాష్ట్రుడిని గౌరవిస్తూ ఉంటాడు. ఇక గురువులైనటువంటి కృపద్రోణులు ఉన్నారంటే వాళ్ళు నీకు మిత్రులు, అందులోనూ ద్రోణాచార్యుడు నీకు సహాధ్యాయి. మరి పాండవులకి శ్రేయస్సు కలిగించేటువంటి సందేశాన్ని నీవే పంపదగినటువంటి వాడివి. కాబట్టి నీవు ఏమైతే చెప్పి పంపించాలనుకుంటావో ఆ విషయాలన్నీ చెప్పి పంపించు. నీవు ఏమి చెప్పినా మా అందరికీ కూడా సమ్మతమే. దుర్యోధనుడు శాంతియుతంగా నడుచుకుంటాడనేటువంటి నమ్మకం లేదు, కానీ అతను కనుక శాంతియుతంగా నడుచుకొని సంధికి కనుక అంగీకరించినట్లయితే ఈ కురు పాండవ వంశాలు నాశనం కాకుండా ఉంటాయి. అహంకారంతో మొండిగా కనుక ప్రవర్తించినట్లయితే, యుద్ధం కనుక తప్పనిసరి అయినట్లయితే రాజులందరితో పాటు మాకు కూడా ఆహ్వానాలు పంపించండి. గాంధీవధారి అయినటువంటి అర్జునుడికి కోపం వస్తే మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు బంధుమిత్రులతో సహా నాశనమైపోవటం ఖాయం. ఇక ప్రయాణానికి మాకు అనుమతి ఇవ్వండి అన్నాడు కృష్ణుడు. దాంతో విరాటరాజు, ద్రుపద మహారాజు, బంధుమిత్రులు అందరూ కూడా శ్రీకృష్ణుని సత్కరించి వీడ్కోలు పలికారు. శ్రీకృష్ణుడు ద్వారక్కి వెళ్ళగానే పాండవులు, విరాట ద్రుపదులు యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించారు. రాజులు క్రమంగా ఒక్కొక్కళ్ళు కూడా ఆహ్వానాలు అందుకొని పాండవ పక్షంలో చేరటానికి వస్తున్నారు. అక్కడ దుర్యోధనుడు కూడా రాజులకు ఆహ్వానాలు పంపించాడు. అనేక మంది వచ్చి చేరుతా ఉన్నారు దుర్యోధనుడి యొక్క సేనలో. చతురంగ బలాలతో కూడినటువంటి ఆ రాజుల యొక్క ప్రయాణాలతో బాటలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. పర్వతాలతో, వనాలతో నిండినటువంటి భూమి కంపిస్తున్నట్టుగా సేనలు కదిలి వస్తూ ఉన్నాయి. ద్రుపద మహారాజు పాండవుల యొక్క అభిప్రాయాలను తెలియజేసి తన పురోహితుణ్ణి దూతగా హస్తినాపురానికి కౌరవుల దగ్గరికి పంపిస్తూ ఆ దూతతో ఇలా అంటున్నాడు, మహాత్మా, బుద్ధిమంతుల్లో నువ్వు శ్రేష్ఠుడివి, వంశం, వయస్సు, విద్య ఈ మూడు విషయాల్లో కూడా నీవు విశిష్టమైనటువంటి వాడు. నీకు దుర్యోధనుడి యొక్క నడవడిక ఎలాంటిదో తెలుసు, అలాగే ధర్మరాజు ఎంతటి ధర్మాత్ముడో ఆ విషయం కూడా నీకు బాగా తెలుసు. మరి పాండవులకి కౌరవులు చేసినటువంటి అపకారాలు, అన్యాయాలు, ఘోరాలు, మోసాలు ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడికి తెలిసే చేశారు, కానీ ధృతరాష్ట్రుడికి తెలియకుండా దుర్యోధనుడు చేసినటువంటివి కాదు. విదురుడు ఎంతగా మొత్తుకున్నా, ఎంతగా కురువంశ గౌరవానికి, కురువంశ ప్రతిష్టకి తగినటువంటి మాటలు చెప్పినా ధృతరాష్ట్రుడు కొడుకునే అనుసరించాడు, కానీ విదురుడి యొక్క మాటల్ని పట్టించుకోలా. నీవు ధర్మాన్ని, న్యాయాన్ని, హితాన్ని ఉపదేశిస్తూ ధృతరాష్ట్రుడి యొక్క మనస్సుని మార్చడానికి ప్రయత్నం చేయి. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా నీ మాటలనే సమర్థిస్తారు సభలో. నీవు ముందుగా భీష్ముడి దగ్గరికి, విదురుడి దగ్గరికి, అలాగే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, ఇంకా కురువృద్ధులైనటువంటి బాహ్లికుడు, ఆయన కుమారుడైనటువంటి సోమదత్తుడు, భూరిశ్రవుడు వీళ్ళందరి దగ్గరికి కూడా విడివిడిగా వాళ్ళ వాళ్ళ గృహాలకు వెళ్ళు. వాళ్ళతో సుదీర్ఘమైనటువంటి మంతనాలు జరుపు. నువ్వు అక్కడే చాలా కాలం ఉండు, ఎందుకంటే ఇందులో ఒక విశేషం ఉంది. నీవు అక్కడ కనుక చాలా కాలం ఉన్నట్లయితే వాళ్ళేమో సైన్య సమీకరణం చేసుకోవడానికి అంతగా ప్రయత్నించడానికి వీలు కాదు. ఈ లోపల పాండవులు సైన్య సమీకరణం చేసుకోవడానికి వీలు కలుగుద్ది. అందుకని నీవేం చేస్తావంటే అక్కడ వాళ్ళందరితో విడివిడిగా మాట్లాడుతూ అలా కాలాన్ని ఎక్కువ కాలం గడుపుతూ ఉండు. ధర్మబద్ధమైనటువంటి నీ మాటలు కనుక వింటే ధృతరాష్ట్రుడి యొక్క మనస్సు మారవచ్చు. అలాగే పెద్దలందరికీ కూడా పాండవులు పడ్డటువంటి క్లేశాలు ఏమిటో, కష్టాలు ఏమిటో వాటన్నింటినీ గురించి చక్కగా తెలియజేయి. దుర్యోధనాదులు పాండవులకు చేసినటువంటి అపచారాలను తెలియజేయి. భీముణ్ణి చంపడానికి చిన్నతనంలోనే ప్రయత్నం చేయటాన్ని, కుంతీదేవితో సహా పాండవులు లక్క ఇంత తగలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలని, అలాగే జూదాన్ని, ఆ జూద సందర్భంలో జరిగినటువంటి ద్రౌపది వస్త్రాపహరణాన్ని, వీటన్నింటినీ కూడా నువ్వు చక్కగా వాళ్ళకి తెలియజేయి. ఇలా కనుక నువ్వు చేసినట్లయితే ఆ పెద్దలందరూ కూడా దుర్యోధనుడితో విభేదిస్తూ ఉంటారు. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నీవు బ్రాహ్మణుడివి, వేద వేదాంగవేత్తవి, పండితుడివి, పైగా నువ్వు దూతగా వెళుతున్నావు కాబట్టి నీకు కౌరవులు ప్రాణహాని మాత్రం చేయరు, అలా చేయటానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఏం భయపడవలసినటువంటి పని లేదు. పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి జయ ముహూర్తంలో నీవు బయలుదేరు అన్నాడు ద్రుపద మహారాజు తన యొక్క పురోహితుడితో. ద్రుపదుని సూచనలన్నీ అందుకున్నాడు నీతిశాస్త్ర కోవిదుడు, విద్వాంసుడైనటువంటి పురోహితుడు శిష్యులందరితో కలిసి హస్తినాపురానికి ప్రయాణం అయ్యాడు. ఇంతటితో ఈ ద్రుపద పురోహితుడి యొక్క రాయబారం తర్వాత వస్తుంది. అంటే ఈయన బయలుదేరాడు అంతవరకే ఇక్కడ చెప్తూ ఉంది. మరి ద్రుపద పురోహితుడు హస్తినాపురానికి బయలుదేరిన తర్వాత ధర్మరాజు తమకి సాయం చేయమని కోరుతూ రాజులందరి దగ్గరికి దూతల్ని పంపిస్తూ శ్రీకృష్ణుని దగ్గరికి స్వయంగా తన సోదరుడైనటువంటి అర్జునుడిని పంపించాడు. అర్జునుడు ఈ ఉత్తరాభిమన్యుల వివాహానికి శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చాడు కదా, మరి ఇక్కడే చెప్పచ్చుగా, మరి ఇక్కడ చెప్పకుండా ఇప్పుడు అర్జునుడిని పంపించడం ఏమిటి? ఉపప్లావ్యంలో తమతో పాటుగానే శ్రీకృష్ణుడు ఉన్నాడు. అంతేకాదు ఈ రాజ్య వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడే లేవనెత్తాడు, ఆయనే రాజులందరినీ సమీకరించుకోమని చెప్పాడు. అలా చెప్పినటువంటి కృష్ణుడితో అయ్యా నువ్వు కూడా మాకు సహాయం చేయాలి అని చెప్పొచ్చు కదా ధర్మరాజు. మరి అలా చెప్పకుండా ఇప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పంపించాల్సినటువంటి అవసరం ఏమిటి అని అంటే, మరి ఎందుకు అడగలేదు అంటే, తమవాడైనటువంటి శ్రీకృష్ణుడిని అడిగేది ఏమిట్లే అని అనుకున్నాడా? ఎలాగో తమకి సహాయం చేస్తాడు కదా అని అనుకున్నాడా? కాదు, ఆయన ఎలాగూ తమకు సహాయం చేసేటువంటి వాడే అయినప్పటికీ కూడా సాయం కోరటం అది ధర్మం. సాయం కోరేటువంటి వాడు తనంతటి తానుగా వెళ్ళి అడగాలి, కానీ వాళ్ళెక్కడో బజార్లో కనపడ్డప్పుడు రమ్మని అడగకూడదు. సాధారణంగా మన ఇళ్లలో ఏవైనా శుభకార్యాలు కనుక జరిగితే మనం కనుక వాళ్ళని ఆహ్వానించాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తాం. అంతేగాని వాళ్ళు బజార్లో కనపడితే రావయ్యా పెళ్లికి అని మనం చెప్తామా? చెప్పం. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. అంటే వీళ్ళే వెళ్ళి ఆయన్ని సహాయాన్ని అడగాల. అందుకనే ఇక్కడ అర్జునుడిని పంపించడం జరిగింది ధర్మరాజు. ఒక ఆయన ఎన్నికల్లో నిలబడ్డాడట, బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రత్యర్థి కూడా చాలా బలవంతుడు, ఆయన గొప్పగా ప్రచారం చేశాడు. ఇద్దరు కూడా పోటాపోటీలతో ప్రచారం చేశారు. సరే, ఎన్నిక అయిపోయింది, కౌంటింగ్ రోజు వచ్చింది, లెక్క పెడుతున్నారు. చివరికి ఫలితం ఏమైందంటే ఒక్క ఓటు తేడాతోటి ఆ ప్రత్యర్థి గెలిచాడు. పాపం ఈయనకి ఎంత బాధ చెప్పడానికి వీలు. ఇంటికి వచ్చి భార్యతో అన్నాడంట, ఒక్క ఓటుతో ఓడిపోయాను బా, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎంత శ్రమ చేశాను అన్నాడు. ఎంత ఎందుకండి, నన్ను అడిగితే నేను వేసేదాన్ని కదా, ఆయన వచ్చే నన్ను బతికిలాడాడు, నువ్వేం అడగలేదు కదా, అందుకోసం నేను ఆయనకి వేశాను, పంప ముంచావు కదా అని. అదే ప్రకారంగా శ్రీకృష్ణుడు మనవాడే కదా, ఆయనే సాయం చేస్తాడులే అని మెదలకుండా ఊరుకుంటే ఆ దుర్యోధనుడు వస్తాడు, ఆయనకి చేస్తానని చెప్పాలా, అందుకని చేస్తాడు. కనుక ఎవరినైతే సాయం కోరాలనో అదిగో వాళ్ళ దగ్గరికి తప్పనిసరిగా వీళ్ళే వెళ్ళి ఆ సాయాన్ని కోరాలి. అర్జునుడు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడి దగ్గరికి పోవటం అంటే, శ్రీకృష్ణుడితో కలిసి కూర్చోవటం అంటే, మాట్లాడటం అంటే అర్జునుడికి ఎంత ఆనందమో చెప్పడానికి వీల్లేదు. అందుకనే అర్జునుడు ప్రయాణిస్తున్నటువంటి రథం క్రమక్రమంగా ద్వారకా నగరం వైపు పోతూ ఉంది. రథం కన్నా ముందుగానే మనస్సు కూడా పోయింది. ఆ శ్రీకృష్ణుడిని ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనుకుంటున్నాడు. అదిగో అల్లంత దూరంలో ద్వారకా నగరం కనిపిస్తా ఉంది. మనకు కూడా ఏదైనా ఊరికి కనుక పోవాలంటే ఆ ఊరి పొలిమారిలోకి పోయేటప్పటికల్లా అక్కడ బాగా ఇల్లు కనపడతా ఉంటాయి. రైట్, అదిగో వచ్చేసాం మనం పోవాల్సినటువంటి ఊరు అనుకుంటాం కదా. అలాగనే అర్జునుడు కూడా అనుకుంటున్నాడు. ఏమంటున్నాడు, అదిగో ద్వారక ఆలమందలదిగో అందందు కోరాడు నల్లదిగో అయ్యది ఏ కోట అదే అగర్త అదే రజ్జల్వారలే యాదవులు యదు సింహుండు వసించు మేడ అదిగో. వరుసలు రథం అలా 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 ముందుకు పోతా ఉంటే ఒక్కొక్కటి 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 కనపడతా ఉంది. ముందు ఆ ద్వారకా నగరం కనపడ్డది. ఆ ద్వారకా నగరాన్ని చూశాడు. ఆహా అదిగో ద్వారకా వచ్చేశారు, ఈ సంతోషం కొద్దిసేపట్లోనే వెళ్తాం. అదిగో ద్వారక ఆలమందలవిగో అవిగో ఆలమందలు కనపడతా ఉంది. ఆలమందలు అంటే ఆవుల మందలు, ఆవుల మందలల్లో ఆలమందలైంది. అందుకని ఆవులు మందలు మందలుగా మందలు మందలుగా అక్కడ కనపడతా ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాడు. అయ్యది ఏ కోట అదిగో ద్వారకా నగరాన్ని చుట్టేటువంటి కోట అక్కడ ఉంది. అదిగో కోట కనపడుతుంది. ముందు దగ్గరికి వచ్చేటప్పటికీ అలా కోట కనపడు, కోటే కాదు అదే అగర్త. ఆ కోట చుట్టూరు కూడా ఒక అగర్త ఉంటుంది. అగర్త అంటే ఏంటంటే ఒక కందకం, అంటే బాగా ముగ్గురు మనుషులు లోతు తీన ఒక కందకం తీస్తారు. చాలా వెడల్పు ఉంటుంది, బాగా లోతు ఉంటుంది, అంటే ఎవరు కూడా రావడానికి వీలదు, గుర్రాలు కూడా దూకలేవు అంత ఉంటుంది. పైగా దాంట్లో ఇద్దరు మనుషులు లోతు నీళ్లు పోస్తారు, నీళ్ళతో నింపుతారు. అంటే ఎవరిని కనుక పడితే కానీ చావటమే కానీ మళ్ళీ బయట పైకి లేవు. అంటే శత్రువులు ఎవరు కూడా కోటలో ప్రవేశించకుండా ఆ కోట చుట్టూ అగడుతుంటుందన్నమాట. అవెర జల్ వచ్చేసాడు, కోట కూడా దాటి లోపలికి వచ్చేసుకుంటే అవెర జల్ అదిగో రాజవీధులు, రాజవీధులు అన్నీ కనపడతా ఉన్నాయి. వారలే యాదవులు, ఆ యాదవులంతా కూడా అక్కడ తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. అలా వారలే యాదవులు అంత దూరం వచ్చిన తర్వాత ఇక కావాల్సిందేదో అక్కడికి వచ్చి యదు సింహుండు వసించు మేడ అదిగో, అదిగో బ్రహ్మాండంగా కనపడతా ఉంది శ్రీకృష్ణుడు ఉన్నటువంటి మేడ. పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు, రాజుగారి మేడ ఎలా ఉంటుందో దానికంటే గొప్ప మేడ ఎవరు కట్టకూడదు, ఎంత డబ్బులు ఉన్నాడు అనిపిస్తుంది. అంతకంటే ఒకరు తక్కువది ఎత్తు కానీ అందం కానీ అన్నీ కూడా తక్కువ ఉన్నదే కట్టాలి. అంతకంటే ఎక్కువది కనుక కడితే రాజుగారి కోపం వస్తుంది అదిగో. అందుకని ఆ రాజుగారి మేడ స్పెషల్గా కనపడతా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా యదు సింహుండు వసించు మేడ అదిగో అన్నాడు. అంటే వచ్చేసాడు ఆ శ్రీకృష్ణుడి యొక్క ఇంటి ముందుకి. ఇక్కడ ఇప్పుడు చెప్పింది తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పద్యం. మనకి తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పద్యాల ద్వారా మహాభారతం అనేటువంటిది లోకానికి తెలిసింది. ఎందుకంటే ఎవరు కూడా సంస్కృత మహాభారతాన్ని బుక్ పట్టుకొని చదివినటువంటి వాళ్ళు ఉండరు. సరే తెలుగు భారతాన్ని చదివిన వాళ్ళు అది కూడా దాదాపుగా 1000 మందిలో ఒక్కళ్ళు కూడా ఉంటారు. కానీ దీనివల్ల ఈ నాటకం వల్ల మాత్రం బాగా ప్రచారం ఉంది. చాలా అద్భుతంగా రాశారు. ఎలా ఉంది చూడండి, అది గోద్వారక అది గోద్వారక అదిగో ద్వారక అదిగో ద్వారక అది గోద్వారక అంటే గోవులు ఉండేటువంటి ద్వారక. ద్వారకా నగరంలో ఎక్కడ చూసినా గోవులే. ద్వారకా అంటే ఏమిటి, ద్వారములు ఉన్నటువంటి దాన్ని ద్వారక అంటారు. ఇప్పుడు ఈ దేహం కూడా ద్వారకే, ఎందుకంటే ఇక్కడ కూడా 9 ద్వారాలు ఉన్నాయి, 9 ద్వారాలు, 7 ద్వారాలు ఇక్కడ తలలో ఉన్నాయి, 2 ద్వారాలు కింద ఉన్నాయి, మొత్తం 9 ద్వారాలు. అందుకనే నవద్వారే పురే దేహి అని అంటారు. కాబట్టి 9 ద్వారాలు ఉన్నటువంటి ద్వారకా నగరం ఇది. ఈ ద్వారకా నగరంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే శ్రీకృష్ణుడు, అదే శ్రీకృష్ణుడి యొక్క నివాసం. అదిగో ద్వారక అన్నాడు, అది గోద్వారక అని మనకు అర్థం స్ఫురిస్తూ ఉంది. గో అంటే గోవు లేదా ఆవు, ఇవే కాదు ఇంకా అర్థాలు ఉన్నాయి. గో అంటే భూమి అనే అర్థం ఉంది, వాక్కు అనే అర్థం ఉంది, మంత్రం అనే అర్థం ఉంది, ఎన్ని అర్థాలున్నా ఇక్కడ ద్వారకలో మాత్రం ఆవులు నిండా ఉంటాయి. ఎందుకనంటే ద్వారక ఎవరిది? శ్రీకృష్ణుడిది. శ్రీకృష్ణుడు ఎవరు? గోపాలుడు. ఆయన చిన్నప్పుడు గోవుల్ని కాచుకుంటా ఉన్నాడు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి గోవులందరినీ కాయడానికి వెళ్ళేవాడు, కాబట్టి గోపాలుడు, గోపాలకుడు. కాబట్టి ఆ గోపాలకుడు ఉన్నటువంటి ఊర్లో గోవులు లేకుండా ఎట్టుకుంటాయి? అందుకని అన్ని గోవులే, ఎక్కడ చూసినా గోవులే. సరే, అలా అదిగో ద్వారకని ఆ గ్రామాన్ని, ఆ నగరాన్ని అలా దూరంలో ఉన్నే ఉండి చూచి, ఆ తర్వాత ఆయన దృష్టి దేని మీద పడ్డది అంటే, ఎంతో దూరంలో రథం మీద వస్తామంటే ఆ ఊరు కనపడుద్ది, కానీ కొంచెం దగ్గరగా వస్తే ఇదిగో ఆవులు మందల మందలుగా కనపడతా ఉన్నాయి. అర్జునుడికి ఆవుల మందల మీద ఎందుకు దృష్టి పడ్డది, ఏమిటి ప్రధానం అనేటువంటిది మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఆవులు శ్రీకృష్ణుని చోట ఉంటాయి, శ్రీకృష్ణుడికి ఆవులంటే ఇష్టం, కానీ అర్జునుడికి ఆవులంటే ఇష్టమని కానీ ఆవులకి అర్జునుడికి కానీ ఏమంతవరకు సంబంధం మనకేం పెద్దగా తెలియదు. కానీ ఒక గొప్ప కారణం ఉంది. ఇప్పుడు ఆవుల మందల మీద అర్జునుడి యొక్క దృష్టి పడటానికి ఒక గొప్ప కారణం ఉంది. ఏమిటిదనంటే, ఉత్తర విరాట పర్వం చివరిలో ఉత్తర గోగ్రహణం జరిగింది. ఉత్తర గోగ్రహణం అంటే విరాట మహారాజు యొక్క ఉత్తర దిశలో ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా అపహరించటం కోసమని కౌరవులు చతురంగ బలాలతో కూడి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, శత్రి, కర్ణులతో సహా ఒక్కసారిగా సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఎలాగైనా సరే పాండవుల్ని బయట పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అలా వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, గోవులన్నింటినీ కూడా తరలించుకుపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ గోవుల్ని తరలించుకుపోతూ ఉన్నారో, ఆ గోపాలకులైనటువంటి వాళ్ళు భయపడి ఈ విషయాన్ని విరాట మహారాజుకి చెప్పడానికి వెళ్ళారు. కానీ విరాట మహారాజు అక్కడ లేడు. ఎందుకనంటే అంతకు ముందు రోజు సుశర్మ దక్షిణ వైపు ఉన్నటువంటి గోవుల్ని తరలించుకుపోవటానికి సుశర్మ వస్తే, ఆ సుశర్మని జయించి గోవుల్ని తీసుకొని రావటం కోసమని విరాట మహారాజు, ఆయన యొక్క కుమారులు ఇద్దరు, ఆయన సోదరులు, అలాగనే సైన్యం, అలాగనే ఈ పాండవుల్లో ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ అతన్ని జయించారు, ఆవుల్ని మరణించారు. కానీ యుద్ధం చేశారు కనుక బాగా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుందామని అక్కడే ఉన్నారు, ఆ యుద్ధ ప్రదేశంలోనే ఉన్నారు. మరి ఇక్కడేమో నగరానికి కాపలాగా అదిగో ఉత్తరుణ్ణి అంటే విరాట మహారాజు కుమారుడైనటువంటి ఉత్తరు నుంచి వెళ్ళారు. ఇప్పుడు ఈ గోపాలకులు వచ్చేటప్పటికల్లా ఉత్తరుడు ఉన్నాడు, అయ్యా మన గోవుల్ని కౌరవులు తరలించుకొని పోతున్నారు, ఎలాగైనా సరే మీరే వచ్చి రక్షించాలి, ఆ గోవుల్ని తిప్పుకొని రావాలి అని చెప్పారు. ఓ అదంత పని, ఈ కౌరవ సైన్యం అంటే నాకేం లెక్క కాదు. కానీ అందరూ కూడా ఇప్పుడు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళారు, మరి నాకు సరైనటువంటి సారథి లేడు ఎలాగా అని అంటే, అప్పుడు ద్రౌపది యొక్క సలహాతోటి బృహన్నల అంటే అర్జునుడు బృహన్నలుగా ఉన్నాడు కనుక ఆ బృహన్నల సారథ్యాన్ని ఇప్పించి పంపించాడు. సరే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేల ఈనినట్టుగా అనిపించింది ఆ కౌరవ సేన. చతురంగ బలాలు ఉన్నాయి, రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలము, ఒకటేమిటి మహావీరాధివీరులైనటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళందరినీ చూసినప్పటికల్లా దడ ముట్టిపోయింది ఈ ఉత్తరుడికి. అమ్మో ఇంతమంది నేను ఎక్కడ చంపుతానని చెప్పి రథం దిగి వెళ్తా ఉన్నాడు. అప్పుడు బృహన్నలు దిగాడు, ఏమిటయ్యా వెళుతున్నావు మహారాజా, నువ్వు వెళ్తే ఇంకెత్తా, వీళ్ళందరినీ జయించొద్దా, అక్కడ చెప్తావు కదా ఆడవాళ్ళందరి దగ్గర, మరి ఇప్పుడు వెళ్తావు ఏంటంటే అమ్మో బ్రతుకుంటే తర్వాత మళ్ళీ మనం గోవులను కొనుక్కుందాం, అంతేగాని నేను మాత్రం వీళ్ళతో యుద్ధం చేసి ఎక్కడ సైన్యము ఏమిటి సైన్యము, నువ్వేమో నాకు సహాయం చేసేవాడిగా, కాబట్టి నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా ఉంటాను. అలా వెళ్ళిపోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చి రథాన్ని ఎక్కించి నీకేం భయం లేదు నేను యుద్ధం చేస్తాను నువ్వు సారథ్యం చేయమని చెప్పి ఆ జమ్మి చెట్టు మీద పెట్టినటువంటి పాండవుల యొక్క ఆయుధాల్లో తన యొక్క ఆయుధాలని అంటే గాంధీవాన్ని అక్షయ తుణీరాల్ని తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ కౌరవులతో యుద్ధం చేశాడు. మొత్తం యుద్ధం ఎంతసేపు చేశాడంటే ఒకే ఒక్క పూట, అంటే మధ్యాహ్నం వరకే యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో అర్జునుడేమో యుద్ధం చేస్తున్నాడు, సారథిగానేమో ఉత్తరుడు ఉన్నాడు. అర్జునుడు చేస్తున్నటువంటి ఆ యుద్ధానికి వాళ్ళ సంగతి ఏమో కానీ ఇక్కడ ఉత్తరుడు మాత్రం భయపడిపోతూ ఉన్నాడు. ఎందుకనంటే ఏ చెప్తా బాణం వేస్తున్నాడో తెలియటల్లా, ఎప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడో తెలియటల్లా, అసలు అర్జునుడు శంఖాన్ని కనుక ఊతే దడదడలాడిపోతూ ఉన్నాడు. ఇక ఆ రోజున భీష్ముడు కానీ ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ అశ్వత్థామ కానీ ఎవరైనా సరే అర్జునుడి కనుక ఎదురొచ్చారనంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఎక్కడ వాళ్ళు అక్కడే తప్పుకొని పారిపోవాల్సిందే. ఇక దుర్యోధనుడు కర్ణుడి సంగతి చెప్పే పనే లేదు. ఎలాగైనా సరే దుర్యోధనుడిని బాగా హింసించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కనపడితే అక్కడ అర్జునుడు అతను ఎప్పబడ్డాడు. అతన్ని రక్షించడం కోసమని కర్ణుడు వచ్చేవాడు, లేకపోతే కృపాచార్యుడు వచ్చేవాడు, ఇలా వస్తే అందరినీ కూడా పారబెట్టేవాడు, అందరూ పారిపోయేవాడు. ఎవరు కూడా అర్జునుడి చేతిలో నిలవాలి ఆ రోజు. మరి అర్జునుడికి సహాయం ఎవరున్నారు? ఎవరు సహాయం లేదు. ఈ ఉత్తరుడు కూడా అంత గొప్పగా రథాన్ని నడపడం కూడా గొప్పగా చేత కాదు. మరి అటువంటి వాడిని పెట్టుకొని గొప్ప యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధంలో ఆయనకి ఈ రథానికి చక్ర రక్షకులు లేరు, అంటే చక్రాలను రక్షించేవాళ్ళు లేరు, పుష్ట రక్షకులు లేరు, అంటే వెనక వైపును రక్షించేవాళ్ళు లేరు, ఏమీ లేకుండా కేవలం ఒకే ఒక్క రథం. పోనీ భీముడో ఇంకే నకల సహదేవులో ఎవరైనా సహాయం ఉన్నారంటే లేరు, పోనీ శ్రీకృష్ణుడు ఏమైనా సహాయం ఉన్నా ఆహా లేడు, ఆయనకి అసలు తెలియనే తెలియదు. అటువంటి స్థితిలో ఒక్కళ్ళు కూడా నిలవల ఆ అర్జునుడు ఎదురుగా ఆ రోజు. మరి ఇదే అర్జునుడు 2 నెలల తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో ప్రవేశించాడు. అప్పుడు అర్జునుడు ఒక్కడు కాదు, అర్జునుడికి సహాయంగా భీమసేనుడు ఉన్నాడు, సాత్యకు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, ధర్మరాజు ఉన్నాడు, నానా దేశాధీశ్వరులైనటువంటి రాజులు ఉన్నారు, చతురంగ బలాలు ఉన్నాయి, 7 అక్షరణల సేన ఉంది. మరి అటు కౌరవులు మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు, ఈ భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు తప్ప అందరు ఉన్నారు. మరి ఒక్క భీష్ముడిని ఓడించడానికి 10 రోజులు దాకా కూడా ఆయన ఏమీ చేయలేకపోయారు. చివరికి ఆయన మరణ రహస్యాన్ని తెలుసుకొని సెకండ్ని అడ్డం పెట్టుకొని సంపాదించు. మరి ద్రోణాచార్యుని అబద్ధమాడి అశ్వత్థామ చనిపోయాడని చెప్పి 5 రోజుల దాకా ఆయన చాలా దెబ్బలు తిని చివరికి ఆయన్ని చంపాల్సి వచ్చింది. అలాగే కర్ణుణ్ణి శల్యుణ్ణి ఉపయోగించి వాడి యొక్క తేజవాద గావించి రథచక్రాలు భూమిలో కుంగిపోయినప్పుడు అప్పుడు కర్ణుని చంపడం జరిగింది. ఈ ప్రకారంగా ఒక్క పూటలో ఎవ్వరూ ఎదురు రాలేకపోయారే. అప్పుడు మరి వాళ్ళేగా ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉంది, మరి వాళ్ళని ఎందుకని అర్జునుడు ఎదిరించలేకపోయాడు? ఒకవేళ ఎదిరించినా వాళ్ళు ఎందుకు జయించలేకపోయాడు, వాళ్ళు ఎందుకు సంహరించలేకపోయాడు? ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏమిటి అది అర్జునుడికి కూడా తెలుసు. ఏమిటదనంటే కౌరవులు వచ్చింది దేనికనంటే గోవుల్ని దొంగిలించడానికి. ఈ విరాట్ రాజు యొక్క గోవులన్నింటినీ కూడా దొంగిలించి తీసుకొని పోవటం కోసం వచ్చారు. అలా వచ్చి ఈ గోవులకి ప్రతిరోజు కూడా విరాట నగరం వైపు పోవటం అలవాటు కదా, వాటిని అటువైపు పోకుండా హస్తినాపురం వైపు తిప్పుతున్నాడు. అలా తిప్పుతా ఉంటే రోజు పోయేటువంటి అలవాటు నుంచి మరిపించి అలా తిప్పాలంటే ఆ గోవుల్ని కొట్టాలి. అలా కొట్టి వాటిని అదిలించి వాటిని తీసుకొని పోవాలి. వాటిని కొడుతూ ఉంటే వాళ్ళవి కాదు కదా ఆవులు, అందుకని వాళ్ళని వాటిని కొడతా ఉంటే అంబా 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 అని అరుస్తూ ఉన్నాయి. ప్రాణాలు పోతున్నట్టుగా అనిపించింది వాడికి. అవి అరుస్తూ 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 ఉంటే ఆ పాపం అంతా కూడా ఇటు దొంగిలించడం కోసం, దొంగిలించే వాళ్ళకి సహాయం చేయడం కోసం వచ్చినటువంటి భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలకి తగిలింది. ఆ పాపం తగిలి ఆ రోజున అర్జునుడికి ఎదురుగా నిలవలేకపోయారు. చిట్టు చివరికి సంమోహనాస్త్రం వేసి అందరినీ పడగొట్టేసి గోవులను తరలించుకొని పోవటం జరిగింది. ఆ రోజు నుంచి ఆవుల యొక్క మహాత్మ్యం ఏమిటో తెలుసుకున్నాడు అర్జునుడు. నిజంగా ఆవు పవిత్రమైనటువంటి జంతువు, ఆవు సాధు జంతువు, ఆవు పవిత్రమైనటువంటి జంతువు. ఆవు యొక్క దేహంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఆవు యొక్క దేహం అంతా కూడా దేవతామయం. అందుకని ఆవును ఎప్పుడు కొట్టకూడదు, దాన్ని పూజించాలి. అలాగే ఆవుల నుంచి వచ్చేటువంటి పదార్థాలు, మలమూత్రాలు కూడా పవిత్రమైనటువంటివి. పండగల సమయంలో కూడా మనం ఉపయోగించుకుంటాం ఆవు పేలని. అలానే ఆవు మూత్రాన్ని కూడా ఆవు పంచితం అనేటువంటి పేరుతో మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అటువంటి ఆవుల్ని కొట్టి తీసుకొని వెళ్తూ ఉంటే దాని ప్రభావంతో ఈ భీష్మ ద్రోణాది కురువీరులందరూ కూడా అర్జునుడికి ఎదురు రావడానికి వీలు లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఆ ఆవుల యొక్క ప్రభావం తెలుసుకున్నటువంటి అర్జునుడు ద్వారకా నగరంలో ప్రవేశించడంతోనే కనిపించినటువంటి ఆవుల్ని చూస్తున్నాడు ముందుగా. అందుకనే ఆలమందలవిగో అందందు గోరాడు అని అంటున్నాడు. అదిగో ఆ ఆలమందల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. మరి ఆ ఆలమందల్ని చూసిన తర్వాత అయ్యది ఏ కోట అదే అగర్త అవి రజ్జల్వారలే యాదవులు అంటూ అదిగో యదుసింహుడు నివసించేటువంటి ఆ మేడ దగ్గరికి వచ్చాడు. ఈ ప్రకారంగా అర్జునుడు ఆ శ్రీకృష్ణుడి సమీపానికి వచ్చాడు. అన్ని దాటుకుంటూ ఆ శ్రీకృష్ణుడి మందిరాన్ని సమీపించాడు. ఇక్కడ విషయం ఎలా ఉంటే, అక్కడ దుర్యోధనుడు పాండవుల యొక్క కదలికలన్నింటినీ కూడా జాగ్రత్తగా కనిపెట్టడం కోసమని నమ్మకమైనటువంటి గూఢచారులను పెట్టాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఈ ఉపప్లావ్యం నుంచి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి సహాయం కోసం వెళుతున్నాడు అని తెలుసుకొని ఎలాగైనా సరే అర్జునుడి కంటే ముందు నేనే వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన వాయువేగ మనోవేగాలు కలిగినటువంటి హయాల్ని పుంచినటువంటి రథాన్ని అధిరోహించి కొద్దిపాటి సైన్యాన్ని వెంటబెట్టుకొని హస్తినాపురం నుంచి ఆ ద్వారకా నగరానికి బయలుదేరాడు. అలా బయలుదేరి అర్జునుడి కంటే కొంచెం ముందుగానే ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. నగరాన్ని చేరుకోవటమే కాదు, శ్రీకృష్ణుడి యొక్క మందిరంలో ప్రవేశించాడు. ఎందుకనంటే దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడికి బంధువే, వియ్యంకుడు. అంటే దుర్యోధనుడి యొక్క కుమార్తెని శ్రీకృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి సాంబుడు, దుర్యోధనుడి కుమార్తె అయినటువంటి లక్ష్మణ్ని వివాహం చేసుకున్నాడు. అందుకని వాళ్ళిద్దరు కూడా వియ్యంకులు కాబట్టి స్వతంత్రంగానే ఇంట్లోకి వెళ్ళొచ్చు, ఎవరి పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే వెళ్ళాడు. ఎక్కడున్నాడా శ్రీకృష్ణుడని చూశాడు, ఆయన శయ్యాగారంలో ఉన్నాడని తెలిసింది. అదిగో అక్కడికి వెళ్ళాడు. ఈయన శయ్యాగారంలోకి ఎందుకు వెళ్ళాడండి, ఆయన వస్తాడని తెలుసుకొని వెళ్ళాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి తెలియనటువంటి విషయం ఏముండదు, అందుకనే ఆయన శయ్యాగారంలోకి వెళ్ళాడు. నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు, నిద్రపోవటంలా నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు. ఎందుకనంటే పట్టపగలు నిద్రపోరు పూర్వకాలంలో, ఇప్పుడంటే పోతున్నారు కానీ పూర్వకాలంలో పగలు నిద్రపోయే నిద్రపోరు, రాత్రి పూట నిద్ర మానుకోరు, ఈ రెండు కూడా. కాబట్టి మరి దుర్యోధనుడు వస్తున్నాడు కనుక ఈయన హాయిగా నిద్రపోతున్నాడు. ఆయనకి తల వైపున ఒక ఉన్నతమైనటువంటి ఆసనం ఉంది, కాళ్ళ వైపున ఒక ఆసనం ఉంది. ఆయన అలా ఉన్న తర్వాత దుర్యోధనుడు లోపలికి ప్రవేశించాడు. చూచారు శ్రీకృష్ణుడిని నిద్రపోతున్నాడు. ఆయనకి అనుమానం, నిద్రపోతున్నాడా నిద్ర నటిస్తున్నాడా అని. సరే ఏమైనా సరే నటన సూత్రధారి, మనం ఇప్పుడు చేయగలిగింది ఏముంది, మన అవసరం కోసం ఆయన అర్థించడం కోసం వచ్చాం కదా, మరి నిద్ర లేపటం మంచిది కాదు కదా, కాబట్టి లేపటం ఎందుకులే, కాసేపు ఆగుదాం అని అనుకున్నాడు. మనం కూడా ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, మనకంటే పెద్దోళ్ళు కానీ ఎవరన్నా కానీ, ఏమండి ఆయన ఉన్నాడా అని అంటే ఆ భార్య వచ్చి చెప్పు నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడా లేపండి అని కానీ మనమే పోయి ఏమయ్యా లేలే నాకు పని ఉంది అని కానీ అంటావా అన కూర్చుండు. ఎందుకంటే ఆమె చెప్పు చదువుకోండి, కూర్చి కూర్చోండి లేస్తాడు 10 నిమిషాలు అని చెప్తాడు. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా సరే లేవపోతాడా నిద్రపోతున్నటువంటి వాడు అని కూర్చుందాం అనుకున్నాడు. సరే కూర్చోటం ఎక్కడ కూర్చోవాలి, మనకంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం కానీ దుర్యోధనుడు కాబట్టి రాజ్యాంగంతో పరిపాలిస్తున్నటువంటి రాజు, అందుకని ఆయన కూర్చోటానికి ఏమిటి ప్లేస్ అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. చూశాడు, చూసినప్పటికీ ఆ తల వైపున ఒక ఆసనం, అలాగనే కాళ్ళ వైపున ఆసనం ఉంది. నేను రారాజుని, ఈ శ్రీకృష్ణుడు ఈయనకేమో రాజ్యమా పోడా, ఏదో అక్కడ రాజు అసమర్థుడు కాబట్టి అంతా ఈయన మీద ఆధారపడ్డాడు, అంతకంటే ఇంకేముంది కాబట్టి ఏమన్నా కానీ నేను మాత్రం నా యొక్క ఆధిక్యతను తగ్గించుకోను, అసలే అభిమానధనుణ్ణి అని అనుకున్నాడు మనసులో. అందుకని ఆ శ్రీకృష్ణుడి కంటే కాస్త ఎత్తుగా ఉన్నటువంటి ఆసనం తల వైపు ఉంటే దాని మీద కూర్చున్నాడు, దర్జాగా కాలి మీద కాలేసుకొని అటుబడి ఉందిగా కాళ్ళ వైపున. కాళ్ళ వైపున నేను ఎలా కూర్చుంటాను, ఎంత అర్థించడానికి వచ్చినా నాకేమవసరం, నేను మహారాజుని అనేటువంటి భావనతోటి అహంకారంతో ఆ ఎత్తుగా ఉన్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. దుర్యోధనుడు అనుకుంటున్నాడు, అర్జునుడు చూచాడు ఆయన కూడా వచ్చాడు లోపలికి. అబ్బా ఈ అర్జునుడు రాకముందే గనక, ఒక్క క్షణం ముందు గనక శ్రీకృష్ణుడు గనక నిద్ర లేచినట్లయితే ఎంత బాగుండేది, బావా ఎందుకు వచ్చామనేవాడు. అయ్యా నీ సహాయం కావాలా, మాకేదో యుద్ధం జరగబోతుంది కదా అందుకని నీ సహాయం కావాలా అని అనేవాడిని. సత్పురుషులైనటువంటి వాళ్ళకి ఒక లక్షణం ఉంది ఏమిటంటే ముందుగా ఎవరైతే వచ్చి అడుగుతారో వాళ్ళకి సహాయం చేస్తారు. కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నాకే తన యొక్క సేన మొత్తాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. నా పక్షాన శ్రీకృష్ణుడు నిలిచేవాడు, నా పక్షాన శ్రీకృష్ణుడు సైన్యము కనుక నిలిస్తే పాండవులకి శ్రీకృష్ణుడిని దూరం చేసినటువంటి రెండు అవుతారుగా, కాబట్టి అట్లా దూరం చేస్తే నాకు విజయం లభించినట్టే కదా, ఇది మొదటి విజయం అయ్యేది కదా. అబ్బా ఎంత ఛాన్స్ పోయింది అర్జునుడు వచ్చేసాడు. సరే అర్జునుడు కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఒకే దేహం అంటారు, అర్జునుడు వదిలిపెట్టి కృష్ణుడు ఉండడం, కృష్ణుడు వదిలిపెట్టి అర్జునుడు ఉండడం. నాకు సహాయం చేయకుండా ఈ కృష్ణుడు అర్జునుడికి సహాయం చేశాడు అనుకోండి, అలాగనే చేస్తే ఈయనకి ఎంత చెడ్డ పేరు వచ్చింది లోకంలో, ఈయనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరంతా పోదు కాబట్టి అలా ఏం చేయండి. ఏమైనా సరే ఒకవేళ అర్జునుడికి ఏదైనా సహాయం చేసినా నాకు ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే, అది కాదు నేను ముందొచ్చా, నేను ముందొచ్చాను కాబట్టి నా సంగతి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే, చూద్దాం ఏం చేస్తాడు ఈ నటన సూత్రధారి, ఈ నాటకం ఆపి నన్ను మోసగిస్తాడో మరి లేకపోతే ఏం చేస్తాడో చూద్దాం, ఆయన మేల్కొని దాకా ఆగాలి కదా అని తనలో తను అనుకున్నాడు. జాగ్రత్తగా అర్జునుడిని గమనిస్తూ ఉన్నాడు. అర్జునుడు ఏమైనా నిద్ర లేపుతాడా, వాళ్ళిద్దరు బాగా దగ్గర చుట్టాలి కదా, బావమర్థులు కదా అందుకని నిద్ర లేపుతాడా, లేదులే అంత పని చేయడు, ఎందుకనంటే అది మర్యాద కాదు కదా, నిద్ర లేపటమే మర్యాద కాదు కదా కాబట్టి నిద్రే లేపడం. మరి ఏం చేస్తాడు చూద్దాం అనుకున్నాడు. సరే అర్జునుడు కూడా దుర్యోధనుడిని చూచాడు, వచ్చాడు శ్రీకృష్ణుని చూచాడు, పక్కనే సింహాసనం మీద కూర్చున్నటువంటి దుర్యోధనుడిని కూడా చూచాడు. చూసిన తర్వాత ఓహో శ్రీకృష్ణుని యొక్క సహాయం కోసం వచ్చాడనమాట, శ్రీకృష్ణుని మాకు దూరం చేయాలనేటువంటి దుర్బుద్ధి కూడా వీడికి ఉంది, అదేం కుదరదు ఎందుకంటే శ్రీకృష్ణుడు మా హృదయం, ఆయన ధర్మపక్షపాతి, పాండవ పక్షపాతి, ధర్మపక్షపాతి కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా మాకు అన్యాయం చేయడు, అందులో నేను ఆయనకి బహిప్రాణాన్ని అంటూ ఎక్కడ కూర్చోవాలని చుట్టూ చూస్తున్నాడు. చూస్తూ ఉండేటప్పటికల్లా పాదాల వైపున ఆసనం కనపడతా ఉంది. ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలు, బ్రహ్మర్షులు, మహర్షులు, మునీశ్వరులు ఏ పాద పద్మాలను దర్శించాలని చెప్పి స్పృశించాలని చెప్పి నిరంతరము కూడా భావిస్తూ ఉంటారో, ఉవ్విళ్ళూరుతూ ఉంటారో, ఏ పాద పద్మాల యొక్క ధూళి తగిలినంత మాత్రం చేత సకల పాపాలు కూడా తొలగిపోయి జన్మ పావనమైపోతుంది అని భావిస్తూ ఉంటారో, సకల తీర్థాల కన్నా కూడా పావనమైనటువంటి అటువంటి శ్రీకృష్ణు యొక్క పాద పద్మాల చెంత వినమ్రుడై నిలవటం కన్నా ఇంకా నాకు అదృష్టం ఏముంది అని మనస్సులో అనుకొని ఆ భగవాను యొక్క పాదాల చెంత వినమ్రుడై అంజలి ఘటించి నమస్కారం చేస్తూ నిలబడ్డాడు. కూర్చోలా, ఆసనం ఉంది, కూర్చోలా, కానీ ఆ పాదాలకు నమస్కారం పెడుతూ అక్కడే నిలబడ్డాడు. కొద్ది క్షణాల తర్వాత నిద్ర లేచాడు శ్రీకృష్ణుడు. నిజంగా నిద్ర లేవటం కాదు, అసలు నిద్ర పోతేగా లేవటానికి, నిద్ర పోయినట్టుగా పోయాడు, ఇప్పుడు లేచినట్టుగా లేచాడు. అలా కళ్ళు తెరవటంతో పాదాల వైపు ఉన్న వాళ్ళే కనపడేది. ఇప్పుడు ఎందుకంటే మనం గదిలో పడుకున్నప్పుడు మన పాదాల వైపునే భగవంతుడి యొక్క పటం పెట్టుకోవాలి. ఎందుకంటే నిద్ర లేవటంతో భగవంతుడు కనపడతాడు. అమ్మో పాదాల వైపు పెడితే ఎట్టండి, తలకాయలు పెట్టుకుందాం అనుకుంటే నువ్వు ఎంత తిప్పినా కూడా కనపడ్డావు. మెడక ఇరిగిపోవాల్సిందే కానీ దేవుడు మాత్రం కనపడ్డు, పటం మాత్రం కనపడదు. అందుకని అటే పెట్టుకోవాలి. మరి ఇక్కడ కూడా పాదాల వైపు నిలబడ్డాడు అర్జునుడు. అందుకని ఆ పాదాలని చూచాడు, ఆ పాదాల వైపు ఉన్నటువంటి అర్జునుడు చూచాడు. ముక్కలిత హస్తాలతో నిలబడ్డాడు అర్జునుడు. ఆనందంతో శ్రీకృష్ణుడు అర్జునుడు చూచి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏమంటున్నాడో మనం రేపు తెలుసుకుందాం.